శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప శంకర మహాస్మృతికి మరొక్కసారి నమస్కరిస్తూ సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, శంకర భగవత్పాదులే ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఉండవలసినది మనం పొందకపోతే ఏమి లాభము అని ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఏమిటి, దానివలన ఏమిటి లాభము అని ప్రశ్నిస్తున్నారు. దేనివలన? మానవుడు సుఖజీవి, మానవుడు ఆనందం కోసం ఆరాట పడతాడు. కానీ ఆనందం యొక్క స్వభావమే ఎరగనివాడు మానవుడు గనక, సుఖ సంతోషాలను ఆనందంగా భ్రమిస్తూ ఉంటాడు గనక, అనేకమైన ప్రాపంచికమైన వస్తువులు భౌతిక సంపదలన్నీ ఏర్పడినప్పుడు నాకన్నీ లభించినై నాకేం లోటు లేదు అంటాడు. ప్రాపంచికమైనవన్నీ సత్యసాయి భగవానుడి మాటల్లో కూడి ఉన్నవన్నీ ఏదో ఒకనాడు ఊడిపోయేవే, ఉండేవి కావు. మరి ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచంతో ఉన్నాం, మనతో కొంత ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో ఉన్న వస్తువులు కూడా మనతో ఉన్నాయి, అయినా ఏమిటి అని అడుగుతున్నారు శంకర భగవత్పాదులు. విచారణ చేయాలి మనం. సుందర శరీరం, అతి సుందరి అయిన భార్య, మాలిన్యం లేని కీర్తి, మేరువంత సంపద, ఇవన్నీ మంచి పనులు చేయటం వల్ల లభించినవే. అంటే ఎన్నో మంచి పనులు చేస్తే ఇవన్నీ ఏర్పడ్డాయి, కానీ ఇవి ఏవీ శాశ్వతమైనవి కావు. ఇవన్నీ మారిపోతే, ఇవన్నీ జారిపోతే గతి ఏమి అని. గురుపాద పద్మములయందు మనసు లగ్నం కాకపోతే తర్వాత ఏమిటి? ఆదరవాక్యంగా శంకర భగవత్పాదులు ఒక జిజ్ఞాస రేకెత్తిస్తున్నారు. నిజమే, సుందరమైన శరీరం నాది, నా భార్య నాకంటే సుందరి, మా ఇద్దరికీ కావలసిన మాలిన్యం లేని విమల కీర్తి ఉన్నది, అపార భౌతిక సంపదలున్నాయి, మేరు పర్వతమంతా. అయితే ఇవన్నీ గతించిన కాలంలో మంచి పనులు చేసినందువలన ఇవి ఏర్పడ్డాయి, కానీ ఇవాళ నేను శాశ్వతమని అనుకుంటున్నానా అంటే భగవత్పాదులు వైరాగ్య భూమికలో బోధ చేస్తున్నారు, కాదు, ఇవి ఉండేవి కాదు అని. ఇవన్నీ, వీటన్నింటికీ విలువ ఎప్పుడు అంటే నీ మనస్సు గురువు యొక్క పాద పద్మములయందు లగ్నమైతే వాటికి విలువ, లేకపోయినట్లయితే వయస్సుతో పాటు శరీరం మార్పు చెందుతుంది. దహయతి ఇతి దేహ, దహింపబడుతుంది గనక దేహం. శరీయతి ఇతి శరీర, మార్పు చెందుతుంది గనక దీని పేరు శరీరం. పైన పంచభౌతికంగా ఉన్నది గనక, అస్థిపంజరం మీద చర్మము కప్పబడి ఉన్నది గనక దీనికి కవచమని పేరు. అలాగే దశేంద్రియాలతో కూడి నడుస్తున్నది గనక రథమని పేరు. చివరకు పరమేశ్వరుడు నీ యందు ఉన్నాడు కనుక దీనికి దేవాలయమని పేరు. ఈ శరీరమే దహింపబడేది, మార్పు చెందేది, శాశ్వతమైనది కాదు. ఇది కూడా కూలిపోయేదే. మరి ఈ ఆనందము, నీ భార్య యొక్క సౌందర్యము, ఈ సంపద, అది ఇచ్చే సుఖము శాశ్వతమా? కానే కావు. గురుపాద పద్మములయందు గనక నీ మనస్సు లగ్నం కాకపోతే కాదంటూ శంకర భగవత్పాదులు మరొక స్థాయిలో విచారధార కొనసాగిస్తున్నారు. వంశ సంపద, బంధు సంపద, వేదాధ్యయనం, శాస్త్ర విద్యా సంపద, మధుర వాక్కులు, పాండిత్యం, కవిత్వం, ఇవన్నీ మార్పు చెందేవే, నశించేవే. తర్వాత ఏమిటి? తతఖిం. తర్వాత ఏమిటి? వేదాధ్యయనం చేశాం, నిన్ను నీవు ఎరిగావా? వేదాలను మాత్రమే ఎరిగావా? సంపద బాగా సంపాదించావు, ఎవరికన్నా దానమిచ్చావా? ఎవరికన్నా సేవ చేశావా? ప్రశ్నించుకోవలసినది. అలాగే బంధువులు ఎందరూ అన్నప్పుడు అనేక మంది, మాకు చాలామంది ఉన్నారు అని మనం చెప్తాం. కానీ ప్రాణ నిర్గమన వేళ, మనతో కూడి ఉన్న పంచప్రాణాలు ఒకటొకటిగా దేహాన్ని వదిలిపెడుతున్న వేళ నీకు అచ్చమైన, నిజమైన, శాశ్వతమైన బంధువు ఎవరు అంటే నీ యందున్న పరమాత్మ మాత్రమే. ఈ మార్పు చెందే, నశించే వాటిని పట్టుకొని ఇది శాశ్వతమని అనుకుంటున్నావే. అంతేకాదు, విదేశాలలో గౌరవం, స్వదేశంలో ధన్యత, సదాచారం వలన కలిగే ప్రాబల్యం, దాని వలన లభించేటువంటి ఉత్తమోత్తమ అగ్రస్థానం, నిజానికి ఇవి శాశ్వతం కాదు. గురుపాద పద్మములయందు మనస్సు నిలకడ చెందకపోతే ఇవి వృధానేనంటున్నారు భగవత్పాదులు. అలాగే భూపాలమండలమంతా అంటే రాజులంతా చేసే పాదపూజ, వారు చేసేటువంటి సేవ కూడా తాత్కాలికమే. ఓ రాజాస్థానానికి వెళతాం, మన ప్రజ్ఞ నిరూపించుకుంటాం, భళా అంటాడు, గౌరవిస్తాడు, కొన్ని క్షణాలు మాత్రమే, శాశ్వతం కాదు. అవి సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వవచ్చునేమో, కానీ నిజానికి అవి కూడా క్షణికాలే. ఈ గౌరవాలన్నీ కాసేపు మనసుకు సంతోషం కలిగిస్తాయి, కానీ ఆనందాన్ని ఇవ్వు. ఇవి కూడా రూపురేఖలు మార్చుకొని ఏనాటికైనా మాసిపోయేవే. గురుచరణలగ్నం కాని మనస్సు వీటిని నిలబెట్టుకోలేదు. దానిని వదిలిపెట్టండి. ఆ తర్వాతేమి అంటే, భోగంలోనూ యోగంలోనూ పశు సంపదలోనూ భార్య ముఖంలోనూ ధన విషయంలోనూ మనస్సును లగ్నం చేస్తే ఏం ప్రయోజనం? ఇవి శాశ్వతం కాకపోగా దుఃఖానికి కారణమవుతున్నాయి. ఆనందం కలగాలి అంటే పరమాత్మ ఎందే మనస్సు నిలిపి ఉంచాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా దుర్గతి తథ్యం. అదే జరిగితే ఆ తర్వాత ఏమిటి అని అక్కరకు రావాలి కదా. ఇవన్నీ శాశ్వతం అనుకున్నాం, కాదు అని నెమ్మది నెమ్మదిగా జీవితానుభవం మనకు నేర్పుతూ ఉన్నది, జీవితం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ జారిపోతే, మారిపోతే, మన నుంచి దూరం అయిపోతే ఏమిటి అని. సన్యాసం తీసుకుందాం, వైరాగ్యం ఏర్పడింది కదా అనుకున్నట్లయితే భగవత్పాదులు హెచ్చరిక చేస్తున్నారు. అరణ్యం మీద, వానప్రస్థ ఆశ్రమం మీద, ఇంటి మీద అంటే సంసారం మీద, ఏవేవో కార్యకలాపాల మీద, అశాశ్వతమైన ఈ శరీరం మీద మనసు లగ్నం చేసి ఏం లాభం? అన్నీ మారేవే. స్వామింటారే, కాశీ వెళ్ళొస్తాను స్వామి, మీ ఆశీర్వచనం కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అధునాతనమైన భాషలో అడిగితే, కాశీ ఒక్కడివే వెళుతున్నావా, నీ మనస్సుని వెంబడిపెట్టుకెళ్తున్నావా అని అడిగారు స్వామి. మనస్సునే వెంబడిపెట్టుకుని వెళ్ళేట్లయితే కాశీ వెళ్ళటం దండగా. ఒకవేళ మనస్సుతో అక్కడిదాకా వెళితే ఆ మనస్సును అక్కడ వదిలిపెట్టి రాగలిగితే కాశీయాత్ర పూర్ణమైనట్టు అన్నారు స్వామి. అది ఇవన్నీ మారేవే, అన్నీ నశించేవే. మనస్సుని గురుపాదయుగళిపై నిలపలేకపోతే ప్రయోజనం శూన్యం, ఫలితం సున్నా. ఈ దుస్థితి ఏర్పడిన తర్వాత ఏమిటి? ఇవన్నీ ఏర్పడుతున్నాయి. సుందర శరీరంతో మొదలుపెట్టారు శంకర భగవత్పాదులు. విదేశాలలో గౌరవం, ఆస్థానంలో కలిగినటువంటి సన్మాన వేడుకలు, వీటన్నింటినీ ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ప్రతి చోట ఒక హెచ్చరిక. నువ్వు ఏం చేయి, నీ మనస్సుని మాత్రం గురుపాద పద్మములయందు నిమగ్నం చేయి అంటున్నారు. ఎందుకనంటే గురుపాదములయందు ఎందుకు లగ్నం చేయాలి అంటే, శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగశ్చరేకాదభిరంచితాభ్యాం నమో నమస్సద్గురుపాదుకాభ్యాం. మానవుడి చేతులలో, అరచేతులలో కర్మరేఖలున్నాయి. గురువు యొక్క పాదములయందు అగశ్చరేఖలున్నాయి. ఈ గురువు పాదముల మీద జీవుడి యొక్క అరచేయి పడినట్లయితే, తాకినట్లయితే, కర్మరేఖలన్నీ అగశ్చరేఖల కారణంగా పటాపంచలై పూర్ణముక్తి లభిస్తుంది గనక గురువు యొక్క పాదాన్ని నమస్కరించాలి. అయితే ఈ అగస్త్యరేఖలు ఎక్కడున్నాయి? శ్రీతో ఉన్నాయి, భూతో ఉన్నాయి. శ్రీ అంటే జ్ఞానము, భూ అంటే భోగము. ఈ రెండూ అక్కడ ఉన్నాయి. దాన్నే సత్యసాయి భగవానుడు ఇవాళ మనకు అర్థమయ్యే భాషలో, పరమాత్మ దగ్గర రెండు లడ్డూలుంటాయి బంగారు, ఒకటి లౌకికమైన లడ్డు, రెండవది జ్ఞానపరమైన పారలౌకికమైన లడ్డు, ఎవరికి ఏది కావాలో అది వారికి లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి అగస్త్యరేఖలు పాదములు అడుగున ఉంటాయి. మరి జీవుడి యొక్క అరచేతులు గురువు పాదముల కిందకు వెళ్ళలేవే, ఎట్లా తాకుతాయి అంటే, గురువు యొక్క పాదములు, కుడి పాదము ఏదైతే ఉన్నదో, ఎడమ పాదం ఏదైతే ఉన్నదో, దాని బొటన వేళ్ల కింద మన వేళ్ళు ఉంచి నమస్కరించుకున్నట్లయితే కర్మలన్నీ కూడా పటాపంచలవుతాయి. అంటే ఆ క్షణాన అహాన్ని వదిలి, మమకారాన్ని వదిలి, మమత్వాన్ని వదిలి, దేహాభిమానం వదిలి, పరమాత్మ ఎందున్న విశ్వాసం చేత గురుపాద పద్మములను నమస్కరిస్తున్నప్పుడు కర్మరేఖలన్నీ నశించి దివ్యరేఖలు ఏర్పడతాయి. అట్లాగే అనేక వర్గాల వ్యక్తులున్నారు ఈ ప్రపంచంలో. యతి కానీ, భూపతి కానీ, సన్యాసి కానీ, సంసారి కానీ, బ్రహ్మచారి కానీ, ఎవరైనా సరే ఈ ప్రశ్నలను సంధించుకొని చింతన అలవరచుకొని ప్రామాణికమైన గురువాక్యములయందు మనస్సు కూర్చి ఉంచాలి. ఎందుకనంటే సూతపురాణంలో ఒక శ్లోకం ఉంది. ఆ సూతపురాణంలో గురువుని గురించి చెప్తూ, బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీచే ఇతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణ అని. అంటే బ్రహ్మచారి కంటే గృహస్థు, గృహస్థు కంటే వానప్రస్థుడు, వానప్రస్థుడు కంటే అతివర్ణాశ్రమి, ఒకడి కంటే మరొకడు ఈ క్రమంలో అధికుడు అని చెప్తున్నారు. దానినే ఇక్కడ శంకర భగవత్పాదులు యతి గాని భూపతి గాని, వాడు యతి కావచ్చు రాజు కావచ్చు, ఎవరైనా సరే గురుపాద పద్మములయందు మనస్సును లగ్నం చేయాలి. శ్రీరామచంద్రుడు తన మనస్సుని వశిష్ఠుల వారి యందు లగ్నం చేశారు కనుక యోగ వాసిష్టాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ఉత్తరోత్తర తమ అవతార కార్యక్రమంలో ఆ జ్ఞానాన్ని వినియోగించి ధర్మోద్ధరణ చేశారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడైన తర్వాత, అంటే యోగేశ్వర స్థితిలో అర్జునుడికి బోధ చేసినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని యందు మనస్సును లగ్నం చేసినందువలన అజ్ఞానం పటాపంచలై విషాద భూమికలో నుంచి వినూత్నమైన యోగ భూమికలోకి ప్రస్థానం చేశాడు. అంటే ఇక్కడ జరిగింది గురుపాద పద్మములయందు మనస్సును లగ్నం చేసినందువలననే. అలాగే నిరంతర విచారణ, ఆచరణ, సత్య సంచారణ వీటి వలన విచారం నశించి ప్రాపంచిక కోరికలు తీరి బ్రహ్మానంద పదం లభిస్తుంది, సర్వ ఆనందమయ జీవితం సిద్ధిస్తుంది. ఇంతకీ గురువెవరు అని, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్తర విభాగినే. ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు ఒకటే. కనపడని ఈశ్వరుడు, కనుగొనవలసిన ఆత్మ రెండూ ఒక సాకారం గనక అయినట్లయితే, మన ముందు నుంచున్నట్లయితే అది గురుస్వరూపము అని అర్థం. గురువు ప్రత్యేకంగా లేడు, ఈశ్వరుడన్నా ఆత్మ అన్నా గురువన్నా ఒక్కటే. ప్రత్యేకంగా వస్తువుగా కనిపించని ఈశ్వరుడు, చైతన్యంగా శక్తిగా ప్రకాశించే ఆత్మ, ఈ రెండింటి అందమైన కలనేతే గురువు. గురువు సాకారుడు, గురువు నిరాకారుడు. గురువు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడు. గురుపాదమన్నా భగవంతుడి పాదమన్నా నిజానికి ఒక్కటే. లౌకిక విషయాలలో మనస్సును నిలిపి వగచే కంటే భగవంతుని అంటే గురువు యొక్క పాదపద్మములపై నిలిచి జీవించగలిగినట్లయితే ఆ జన్మే ధన్యం, ఆ జీవితమే ఆనందమయం. శ్రీ శంకర భగవత్పాదుల సూటి బోధ ఇది చూపించినటువంటి దీటైనటువంటి బాట. ఈ మార్గంలోనే స్వామి గురువుని గురించి అనేక విషయాలను బోధిస్తూ, మనస్సుని గురువు యందు లగ్నం చేసినట్లయితే నీ మనస్సు గురువు యొక్క వశమవుతుంది, అది పరవశం. పర అంటే గురువని, ఈశ్వరుడని అర్థం. అదే మనస్సు భౌతిక విషయాలయందు గనక ఆసక్తి కలిగి ఆకర్షణావలయంలో ఉన్నట్లయితే అది పరవశం కాదు, మొత్తంగా పరవశమైపోతుంది, కాస్త ఆనందాన్ని అధికంగా అనుభవిస్తుంది. అది పరవశమే, ఇది పరవశమే. పరవశం వేరు, పరవశం వేరు. పరవశస్థాయి నుంచి పరవశస్థాయికి వెళ్ళాలి. కాస్త మధ్యలో ఆ చిన్న విరామాన్ని గనక సరి చేసుకోగలిగినట్లయితే పూర్ణ ఆనంద తారక స్థితిలోకి వెళ్ళవచ్చని సత్యసాయి భగవానుడి యొక్క దివ్యామృత బోధ. ఇటువంటి దివ్యమైన అద్వైత బోధని అందించినటువంటి ఆచార్య సత్తములైన భగవత్పాదులకి, గురుణాం గురువు, జగద్గురువు, సద్గురువు, ఆత్మగురువై ఆనందతారక స్వరూపుడైనటువంటి సత్యసాయి భగవానుడికి మరొక్కసారి నమస్కరిస్తూ, శంకర విచారధారణి సత్యసాయి ప్రబోధంతో సమన్వయం చేస్తూ సాగుతున్నటువంటి విచారధారలో జన కళ్యాణ మాలిక. పరమేశ్వరుడు ఉత్తమ శ్రోత నిజమేనా అని ఇది విచారణ చేయాలి. నవవిధ భక్తుల్లో శ్రవణం ప్రప్రథమము ప్రధానము కాబట్టి చక్కగా వింటేనే విషయం అర్థమవుతుంది. విషయం అర్థం కావాలి అంటే మననం చేయాలి. మననం చేసిన తర్వాత విషయం మన సొంతమవుతుంది. సొంతమైనటువంటి విషయంలో నుంచి అర్థం స్ఫురిస్తుంది. అర్థంలో నుంచి అనుభవం ఏర్పడుతుంది. అనుభవంలో నుంచి అనుభూతి కలుగుతుంది. అనుభూతిలో నుంచి విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇది జీవుడి అధ్యాత్మ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో భాగంగా నిజానికి భగవంతుడు వినమ్రుడు, భగవంతుడు ఉత్తమ శ్రోత కూడా. శ్రీకృష్ణ పరమాత్మకి అనటమూ కొత్త కాదు, వినటమూ కొత్త కాదు. అన్నప్పుడు భగవద్గీత బయటకు వచ్చింది, విన్నప్పుడు విష్ణు సహస్రనామం బయటకు వచ్చింది. భీష్ముడు బోధిస్తుంటే పాండవులతో కూడి తాను శ్రవణపేయంగా విష్ణు సహస్రనామ అమృతపానం చేశాడు కృష్ణుడు. అరిషడ్వర్గాలు తొలగిపోగా కౌరవ భుక్తాన్న రూపంగా మిగిలిన రక్తమంతా అంపశయ్యాయోగంలో పోగా మనసంతా విష్ణుమయమైనటువంటి వేళ భీష్ముడు విష్ణు గుణగణాలను కీర్తించిన సన్నివేశం మహనీయం, అది వర్ణీయం. అదొక అత్యద్భుత ఆధ్యాత్మ మణిమాల, వేదాంత భావనా సుమమాల. ఆశాంతము సాత్వికాహంకారంతో ఉన్నటువంటి భీష్మ హృదయం మహాభారత సంగ్రామ వేళకి నెమ్మదించటం ప్రారంభించింది. కానీ ఒకనొక రోజున తన ధీర వీర గంభీరమైనటువంటి అస్త్రశస్త్ర విన్యాసంతో కౌరవసేన తరఫు నుంచి పాండవ సైన్యాన్ని అతలాకుతలం చేసినప్పుడు అర్జునుడు కళవలపడ్డాడు. అర్జునుడే కాదు, అర్జునుడి రథసారథి అయిన సనాతన సారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మ కంగారు పడ్డాడు. అర్జునుడు జీవితంలో ఇది చిట్ట చివరి రోజా అన్నట్టు భీష్ముడు చలగిపోతున్నాడు. ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, ఊరకే చూస్తుంటానన్నటువంటి కృష్ణుడు కూడా పరిధి దాటి ఆవేశానికి లోనై విరిగిన రథచక్రాన్ని సుదర్శన చక్రం చేసి భీష్ముడి వైపు ఆవేశంతో ఆవేగంతో పరిగెత్తుతూ వెళుతున్నాడు. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లావణ్య రూపురేఖావిలాసాలని మనోజ్ఞంగా అతి సుందరంగా హృదయం మీద ముద్ర వేసుకుని ఏ అర్జునుణ్ణి రక్షించాలని పరిగెత్తుకొస్తున్నాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మే నాకు కూడా దిక్కు కదా అన్నాడు. కాబట్టి నన్ను రక్షించు అన్నాడు. ఇక్కడ రక్షించు అంటే అర్జునుణ్ణి రక్షించటము అంటే అర్జునుడి ప్రాణాలు నిలబెట్టడం. భీష్ముడు కృష్ణుణ్ణి తనను రక్షించమని వేడటం అంటే తనకు సాలోక్య సామీప్య సాన్నిధ్య సాయుధ్యాలని వరదానం చేయమని ప్రత్యక్షంగా ముఖత అడగటమే. అది పూర్వరంగం. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ఆలోచన చేశాడు, జీవితమంతా ఎలా గడిచింది విచారణ చేశాడు. ఉన్న జీవితమంతా తాను చేసిన ఒక భీష్మ ప్రతిజ్ఞ చుట్టూ తిరిగింది. తన సేవ వలన, తన త్యాగం వలన ఒక వంశం నిలబడిందన్న సాత్వికాహంకారం ఉన్నది. అలాగే పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు, అతని సంతతి భద్రంగా ఉండాలని నిజానికి కోరుకున్నవాడు భీష్ముడు కూడా. అయితే మరి పాండవుల సంగతేమి, అది శ్రీకృష్ణుడి బాధ్యత అనుకున్నాడు భీష్ముడు. ఈ రెండింటి మధ్య పరమ చరమ సన్నివేశం ఏర్పడింది. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడి శరీరంలో నుంచి రక్తము కాలువలు కట్టి నెమ్మది నెమ్మదిగా జారిపోగా బొట్లు బొట్లుగా జారుతున్నటువంటి వేళ కౌరవుల అన్నంతిని దాని వలన ఏర్పడినటువంటి రక్తమంతా పోగా మిగిలినటువంటి శుద్ధ రక్తము శుద్ధ చైతన్యము విష్ణువుని తలుచుకున్నది. ఆ విష్ణువుని తలుచుకున్నటువంటి వేళ ఆశువుగా శాంతిపర్వంలో విష్ణు సహస్రనామం బయటకొచ్చింది. ఆ అంటున్నప్పుడు, భీష్ముడు అంటున్నప్పుడు విన్నవాడు వినమ్రమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విష్ణు సహస్రనామం ఈవేళ జీవనోపాధిగా మానసిక శాంతికి ఉపాదానం చేసేట్లుగా ఒక సర్వోత్కృష్ట స్థాయిలో నిలబడింది. దీనికి కారణం ఒకటే, భీష్ముని వంటి పరిణిత హృదయం పాడిందది, పరమాత్మ స్వయంగా విన్నాడది. అందువలన స్థలం ఎక్కడ రణక్షేత్రం, సమయం ఎప్పుడు జీవన చరమాంకం, ఈ ఆర్ద్రమైన సన్నివేశంలో ఒక గొప్ప మాట భీష్మ హృదయంలో నుంచి వస్తుంది. ఈ వరణీయ సన్నివేశంలో తత్వం తత్వమిత్ విత్ ఏకాత్మ జన్మ మృత్యుజరాతిగా అని కదా. అంటే పరమసత్యము అంటే భగవంతుడే, దాని పేరే బ్రహ్మం. తత్వం ఎరిగిన వాడే తత్వవిదుడు, అంటే అతడే బ్రహ్మవేత్త. తత్వము బ్రహ్మము ఎరిగిన వాడే ఏకాత్మ. ఆత్మ కంటే రెండోదంటూ లేదని, అది రెండుగా లేదని అర్థం. ఈ విషయం ఎరిగిన వాడు ముక్తుడవుతున్నాడు. జన్మను మృత్యువును వృద్ధాప్యాన్ని దాటినవాడు ముక్తుడు. ఈ సన్నివేశంలో బ్రహ్మమును ఎరుగుతున్నవాడు భీష్ముడు, తానే బ్రహ్మమని చెప్తున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. తత్వాన్ని బోధిస్తున్న తత్ త్వం తాను అంటే భీష్ముడు, అంటే భీష్ముడు కృష్ణుడు రెండుగా రెండు రూపాలుగా కనిపిస్తున్న రెండు ఏకమైన అద్వైత స్థితి అది. కనుకనే జన్మ లేదు, మృత్యువు లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు, ఆలోచన లేదు. ఏమున్నది అంటే సర్వాంగీణమైనటువంటి ఒక సమర్పణ, ఒక శరణాగతి, ఒక వినయపూర్వకమైన నివేదన, సంవేదన, ఆవేదన దాటినటువంటి స్థితి. కాబట్టి ఇది దాటినవాడు మాత్రమే ముక్తుడు. అయితే దేవుడు వీటన్నింటికీ అతీతుడు. జీవుడు వీటిని దాటవలసినవాడు, దాటగలిగినవాడు. విష్ణు సహస్రనామం అన్నవాడు భీష్ముడు, విన్నవాడు విష్ణువైన కృష్ణుడు. వేదిక మహాభారత సంగ్రామ రంగం. సమయం సంధ్యా సమయం. భీష్ముడి అవనీ సంచారంలో నిజానికి అది నిజమైన శాంతి పర్వం. ఎందుకంటే భీష్ముడి జీవితమంతా అశాంతి పర్వమే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలో తాను ఏకాత్మ అయి నిశ్చలమైనటువంటి భక్తితో గుణగానం చేయటం, భగవంతుని యొక్క సంకీర్తన చేయటమే భీష్ముడు సాధించుకున్నటువంటి ఒక తపస్సాఫల్యం. రమణీయ భగవన్నామస్మరణంతో సాధించుకున్న ఇచ్ఛామరణం, అది పూర్ణముక్తి. సంచారము విచారము సమసిపోగా మిగిలిన దివ్య విభూతి. విశ్వంతో ప్రారంభమై విష్ణువుతో ముగిసే విష్ణు సహస్రనామం విరాణ్మూర్తి యొక్క వైభవం. ఇక్కడ నిజానికి తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అని సామెత. భీష్ముడు అనుకున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి రోహిణీ నక్షత్రంలో అష్టమి నాడు శరీరాన్ని వదిలిపెట్టాలి అని ఆయన కోరిక. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దానిని అనుగ్రహించలేదు. ఏకాదశి నాడు మాత్రమే ఆ ప్రాణం పోయేట్టుగా చూశాడు. అందుకనే అది భీష్మ ఏకాదశి అయింది. అంటే పుట్టుక కానీ మరణం కానీ మన చేతుల్లో లేవని, విధిరాతను ఎవరూ తప్పించుకోలేరని, తప్పించుకో ప్రయత్నం చేసినా పరమాత్మ కూడా సహకరించడని మనకు అర్థమవుతున్నది. కాబట్టి మన మరణాన్ని ఇచ్ఛాపూర్వక మరణము అంటే ఇక చాలు అనుకోవటం ఇచ్ఛాపూర్వకమే తప్ప మనం పెట్టుకున్న ముహూర్తంలో మనం మరణించామని మాత్రం అర్థం కాదు. సరే, ఈ విష్ణు సహస్రనామం అంతా మంత్రాత్మకం, యంత్రాత్మకం, తంత్రాత్మకం. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో అర్థం చేసుకోవలసినటువంటి విష్ణుత్వం, విష్ణుతత్వం, సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సంపూర్ణత్వం. ఇది ఈ పూర్ణం కావాలి, సర్వము తెలియాలి. సర్వము తెలియటం అంటే ప్రపంచాన్ని ఎరగటం కాదు, సర్వ ప్రపంచ భావనని ఎరగటం కాదు, తనను తాను ఎరగటమే సర్వాత్మ, సర్వజ్ఞత. అన్నిటా వ్యాపించి ఉండటం అంటే విష్ణువు వలె మనము నిగూఢంగా ఉండటం కాదు, అన్నిటి యందు మనమే ఉన్నాము, మన చైతన్యమే అన్నిటి యందున్నదని, అన్నింటి యందున్న చైతన్యము మనలోనే ఉన్నదన్నటువంటి ఆ భావన, అదే అభేదమైన అద్వైత అద్వితీయ స్థితి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అవి కేవలం మూడు దేవతాస్వరూపాలు మాత్రమే కాదు, అవి మూడు కలాపాలు, అంటే మూడు కార్యక్రమాలు. అవి సృష్టి, స్థితి, సంహార. మూడింటిలో సృష్టి, సంహారం సంకల్ప వ్యవహారాలు. అంటే సృష్టించాలి అనేది ఒక సంకల్పం, అదొక మానసిక వ్యాపారం. దీన్ని సంహారం చేయాలి, లీనం చేయాలి, లయం చేయాలి, లేకుండా చేయాలి, అరూపం చేయాలి అనుకోవటం అదొక మానసిక కార్యకలాపం. కానీ సుదీర్ఘమైనటువంటిది స్థితి. ఎందుకని అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటపడటానికి అతి కొద్ది క్షణాలు మాత్రమే అవసరం. అలాగే ఎన్నేళ్ళు ఇక్కడ బతికినా శరీరం నుంచి ప్రాణం పోవటానికి కొన్ని సెకండ్లు చాలు. కానీ ఈ పుట్టటానికి గిట్టటానికి మధ్య ఉన్న కాలం అది స్థితి, అది సర్వవ్యాపకత్వం, అది సంపూర్ణము, విశాలము, విస్తృతము, గంభీరము, అనంతము, అచ్యుతము. కనుక సుదీర్ఘమైనది కూడా అయినది. అది జీవుడు జగత్తు నట రంగస్థలాలుగా సాగేటువంటి ఒక నాటకం జీవితం. అంటే పుట్టినదాదిగా నాటకము, నటన ప్రారంభమవుతుంది. నాటకం ఆగటము అంటే మార్పు ఏర్పడటమే. మార్పు ఏర్పడటం అంటే మరణం సంభవించటమే. మరణం సంభవించటం అంటే దేహాత్మభావం నుంచి, దేహం నుంచి విడిపోయి విశ్వ చైతన్యంలో కలిసిపోవటమే. కనుక ఈ ఆడించేవాడు వాడి పేరు దేవుడు. అసలు దేముడు అని శబ్దం లేదు, దేవుడు అని అనాలి. దేవ అంటే ఆట అని అర్థం. ఆడించేవాడు ఆయనే, ఆట ఆయనే, ఆడుతున్నవాడు ఆయనే. కాబట్టి ఆట మూడు రకాలుగా, మూడు పాయలుగా సాగుతుంది గనక సత్యసాయి భగవానుడు కూడా దేవుడనగవేరు దేశమున లేడు అంటూ ఒక మాట, ఆ రామచంద్రుడే అరామచంద్రుడై అనే ఒక పద్యంలో పరమాత్మను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థానాల నిలిపి ఆడించు ఆనాటి ఆటలరసి అన్నాడు. ఆనాటి ఆటలు అరవండి అంటే తెలుసుకోండి అని. ఏనాటి ఆటలు? త్రేతాయుగంలో రాముడాడిన ఆటలు, ద్వాపరలో కృష్ణుడాడిన ఆటలు, కలియుగంలో సత్యసాయి భగవానుడు ఆడుతున్న ఆడిస్తున్న తాను ఆనందిస్తున్న ఈ ఆటని చూసి సుంత తెలుసుకోండి. చాలా కొద్దిగా మీకు అర్థమవుతుంది, తెలుసుకోండి అన్నారు. కాబట్టి ఆట అంటే దైవము అని అర్థం. మన జీవితం కూడా ఒక ఆట. ఆ ఆట అదే ఈ దేవుడు ఆడుతూ ఆడుతూ జీవుడితో కలిసి సాగించే దివ్య ప్రయోగమే మానవ జీవితం. ఈ ప్రయాణమే ప్రస్థానం. ఈ ప్రయాణం జీవితం అంటే ఏమిటి అని అడిగినప్పుడు సత్యసాయి భగవానుడి సమాధానం ఏమిటంటే, మాతృగర్భం నుంచి సమాధి వరకు సాగేటువంటి ఒక నాటకం. ఆ నాటకం వింత నాటకం కాదన్నారు స్వామి, సుంత నాటకమే. కాసేపు ఆడుకునే ఆటే. ఆ ఆటలో అందరూ భాగస్వాములై అరమరికలు లేక, అసూయాద్వేషాలు లేక, రాగమోహాలు లేక ఎవరు పరమాత్మయందు మనస్సుని లగ్నం చేసి జీవిస్తారో వారి జీవితము సాధనామయమవుతుందని, జీవితమంతా శోధనాలయమవుతుందని సత్యసాయి భగవానుడు మనకి పదే పదే జనకళ్యాణ మాలికగా ఒక్కొక్క పువ్వుని, పువ్వులో ఉన్న ఒక్కొక్క రేఖని, ఒక్కొక్క రేఖలో ఉన్న సొబగుని, ఒక్కొక్క సొబగులో ఉన్న సౌందర్యాన్ని ఆఘ్రాణించటానికి వీలైనటువంటి దివ్య పరిమళాన్ని పరమాత్మ మనకి చక్కగా విశదీకరించారు. అయితే ఈ ఆట రక్తి కట్టాలి అంటే ఏం కావాలి? జీవితం బాగా సాగింది అని మనం అనుకుంటాం, భోగంతోనా యోగంతోనా, భోగయోగాలు రాని రోగంతోనా విచారణ చేసినట్లయితే, రోగము శరీరానిది, భోగము శరీరానిది, యోగము మనస్సుది. ఈ మూడు దాటినటువంటి ఒక రమ్యస్థితి ఏదైతే ఉన్నదో అది పరమాత్మతో కూడినటువంటి అనుసంధాన ప్రక్రియ గనక దానికి కొన్ని విశేషాలు కావాలి. అవి ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు, ఇవి ఒనగూడాలి. మారుతూ ఉండాలి, ఓర్పు ఉండాలి, దానిని చాలా నేర్పరితనంతో జీవితాన్ని సాగించాలి. అనేక సంఘటనలని, అనేక వ్యక్తులని, అనేకమైనటువంటి మనస్తత్వాలని అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వాటితో సహప్రయాణం చేయగలిగిన నిబ్బరం కావాలి. అలాగే ఎవరి పట్ల ఒక తీర్పరితనాన్ని ప్రదర్శించకూడదు. మార్పు అనివార్యం. ప్రకృతిలో, దేహంలో, మనమే చూడండి, తల్లి గర్భంలో మన రూపం ఒట్టి అండం. ఆ అండం నెమ్మది నెమ్మదిగా పిండమైంది. ఆ పిండమే శిశువైంది. ఆ శిశువు పుట్టిన తర్వాత బాలుడైనాడు, కౌమార యవ్వన దశలు దాటి, మధ్య వయస్సు దాటి వృద్ధుడవుతున్నాడు. ఆపై జీవితరంగం నుంచి తానొచ్చి ఆడవలసిన ఆట ముగించుకొని ఇక్కడి నుంచి ప్రయాణం, తిరుగు ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. తిరుగు ప్రయాణం ఎక్కడికి అని విచారణ చేస్తే మళ్ళీ తన మూలంలోకే. ఈ ప్రపంచంలో అంకోల వృక్షము అని ఒకటి ఉన్నది. ఒక మేడి చెట్టు అంటే ఔదుంబర వృక్షము, రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, ఇవన్నీ ఎట్లాగైతే పౌరాణికంగా ఒక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నాయో, అంకోల వృక్షము వీటన్నింటికంటే భిన్నమైనది, విశిష్టమైనటువంటిది. మిగతా చెట్లలో ఏర్పడేటువంటి బీజాలన్నీ కూడా గాలివాటున మరొక చోటికి ప్రయాణమై చేసి అక్కడ మళ్ళీ జన్మ ఎత్తుతాయి. కానీ అంకోల వృక్షంలో ఏర్పడినటువంటి విత్తనాలు గాలివాటుకి ఏ దశలోకి, ఏ దిశలోకి ప్రయాణం చేసినా మళ్ళీ తన మూలంలోకి ప్రయాణం చేస్తాయి. ఆ మూలంలోకి వచ్చి అతుక్కుంటాయి. అట్లాగే జీవుడు ఎన్నెన్ని శాఖలు మారినా, ఎన్నెన్ని ప్రాంతాలు మారినా, ఎన్నెన్ని ప్రయాణాలు చేసినా, ఎన్నెన్ని అనుభవాలు పొందినా మళ్ళీ తన మూలంలోకి తాను సత్యాన్వేషణ చేస్తూ ప్రయాణించాలి. అటువంటిదే జీవన ప్రస్థానంగా మనం భావన చేయాలి. అలాగే ఈ ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు వనగూడాలి. అవన్నీ ఒక చోట ఉంచుకోవాలి. గెలవటానికి మనోశక్తి కావాలి. గెలుపు లక్ష్యంగా ఆట సాగాలి. విష్ణు సహస్రనామంలో ఏ నామానికి ఆ నామమే విడివిడి కాదది. ఒకదానితో మరొకటి ముడిపడినటువంటి శక్తిమాల, నిజానికి అది భక్తిమాల, ఆనందమాల. పూర్తయి ముడివెడుతున్నటువంటి వేళ ముడివిప్పే యుక్తిమాల. విష్ణు సహస్రనామం భీష్ముడి యొక్క ఆత్మగానం. పరితృప్త భావము భక్తజీవులకు సర్వపాపం సంహార చక్రం, అది నిత్య సుదర్శనం, శాశ్వత రక్ష. ఈ మహామంత్రరాజాన్ని జగతికందించిన వేదవ్యాస భగవానులకు వేవేల వందనాలు. ప్రతిరోజు ప్రతి సాయంత్రం చదువుకోవలసిన జనజాగరణ గీతిక, జన కళ్యాణ మాలిక ఈ విష్ణు సహస్రనామం. అంటే విష్ణువు లేని విశ్వం లేదు, ఎందుకంటే విశ్వము అనేదానికి అర్థము సృష్టి అని. సృష్టింపబడాలి అంటే సృష్టించేవాడు ఒకడు ఉన్నాడన్నమాట, సృష్టి కంటే ముందు. ఆ సృష్టి కంటే ముందున్నవాడు రాముడు కాదు, కృష్ణుడు కాదు, వాళ్ళంతా తర్వాత సృష్టిలో ఏర్పడినవారు. సృష్టి కంటే మూలం ఉన్నటువంటి ఒకే ఒక పదార్థం, దాని పేరు సత్. ఆ సత్ అనేటువంటి నిత్యమైన సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి భావనలో నుంచి ఒకటి ప్రవేశించింది, ప్రభవించింది, దానిలో నుంచి అనుప్రవేశం చేసింది, ప్రసారమైంది. ఆ ప్రసారమైనటువంటిదే సత్యము నుంచి ఏర్పడింది గనక సృష్టి, విశ్వం అని రెండు పేర్లున్నాయి. ఆ రెండింట్లలో విశ్వంతో ప్రారంభమై మళ్ళీ విష్ణునామంతో ముగిసేటువంటి విష్ణు సహస్రనామము శంకర భగవత్పాదుల భాష్యమే భాష్యం. ఎందుకని అంటే దేనినైనా విష్ణువు అనగానే వైష్ణవులు మావాడు అంటారు, శివుడు అనగానే శైవులు మావాడు అంటారు. మావాడు కాదు, మనవాడు. ఆయన అందరివాడు. కాసేపు విష్ణువుగా, కాసేపు బ్రహ్మగా, కాసేపు శివుడుగా ఉండే మూడు కార్యకలాపాలకి స్థితి రూపము స్వభావమే తప్ప ముగ్గురు లేరు. దానినే సత్యసాయి భగవానుడు పరమ రమణీయంగా చాలా అందంగా చక్కగా చెప్పారు. ఏమని అంటే, నీ మనసే బ్రహ్మ, ఆలోచనలు అక్కడ పుడుతున్నాయి గనక అది బ్రహ్మస్థానము. నీ హృదయమే వైకుంఠము, ఎందుకంటే ఆత్మ హృదయ కుహరంలో ఉన్నది కనుక. మరి శివుడు, లయసంహారకారకుడైన శివుడు ఎక్కడున్నాడంటే, ప్రతి క్షణము నీవు మరణిస్తూనే ఉన్నావు. 21,600 సార్లు జరిగే ప్రాణాయామ ప్రక్రియలో ఒక్కొక్కదాని మధ్య విరామకాలంలో జీవుడు మరణిస్తున్నాడు, మళ్ళీ జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఇవి రెండూ కూడా సైమల్టేనియస్గా, ఆల్టర్నేట్గా అంటామే, పడుగు పేకల వలె సాగుతూ ఉంటాయి. జనన మరణాలు రెండూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఇమిడి ఉన్నాయి గనక జీవితం ఎంత అని విచారణ చేసుకున్నప్పుడు అత్యంత పరిమితమైనదే జీవితం. ఈ పరిమిత జీవితంలో నుంచి అపరిమిత ఆనందాన్ని సేవ ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సద్గోష్ఠి ద్వారా, సదాచారం ద్వారా, సమ్యక్ సంకీర్తన ద్వారా దీనిని అనుభవించవలసి ఉన్నదని జగతికి బోధించినటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ, సాయిరాం.